లేకపోతే ఏ విద్యను మీరు నేర్చుకోవాల్సి ప్రయత్నించినా మూడు పదాలు మీకు చాలా స్పష్టంగా అవగాహన ఉండాలి. వాటిని మీరు ఉపయోగించుకోవాలి. వాటిని ఉపాసన, సాధన, ఆరాధన అని చెప్పుకుంటూ ఉంటాం మనం. ముందు ఉపాసన. ఉపాసన అంటే ఏంటి? ఏం నేర్చుకోవాలో ముందు తెలుసుకోవాలి. మనకి తెలిస్తే నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. అంచేత ఏదైతే మనం నేర్చుకుంటున్నాము దాని గురించి మనకు అవగాహన ఉండాలి. అంచేత అది నేర్చుకునే చోటకి మనం వెళ్తాం. సైన్స్ నేర్చుకోవాలి అని అంటే ఆర్ట్స్ కాలేజీకి వెళ్ళాం. వైద్యం నేర్చుకోవాలి అంటే సైన్స్ కాలేజీకి వెళ్ళాం. ఇంజనీరింగ్ నేర్చుకోవాలి అంటే కామర్స్ కాలేజీకి వెళ్ళాం. కూరగాయలు కొనుక్కోవాలి అంటే మెడికల్ షాప్కి వెళ్ళాం. సైకిల్ ఏదో కొనుక్కోవాలి అంటే కారు షాప్కి వెళ్ళాం. చేత ముందు మనకేం కావాలి అన్నది చాలా స్పష్టమైన అవగాహన లేకపోతే ఎక్కడ నేర్చుకోవాలో మనం తెలుసుకునేవారి. ఉపాసన అంటే, ఉపాసన అంటే మీకు వచ్చిందని కాదు, మీకు వస్తే మీరు చేయక్కర్లే. ఉపాసన, ఉపాసన యొక్క పదం ఏంటి అంటే మీరు ఏం నేర్చుకోవాలి అనుకుంటున్నాం. ఏం నేర్చుకోవాలి అనుకుంటే భారతీయ ఋషి సాంప్రదాయము ఒక విశేషమైనటువంటి జ్ఞానాన్ని కనిపెట్టగలిగింది. ఏది నేర్చుకుంటే అన్నీ నేర్చుకునబడతాయో, ఏది తెలుసుకుంటే నువ్వు అన్నీ తెలుసుకోగలవు. ద రూట్ ఆఫ్ ఆల్ థింగ్స్, ప్రతి వస్తువు యొక్క వేరు ఉత్పత్తి స్థానం ఎక్కడుందో దాన్ని పట్టుకుంది సైన్స్. ఇప్పుడు దాని గురించే యూనిఫైడ్ ఫీల్డ్ థియరీ అనే నానా వస్తువులు కొడుతుంది. అది సైన్స్ కూడా అటే వెళ్తోంది. ఇంకా మెల్లమెల్లిగా ఆధునిక విజ్ఞానం కూడా ఎటువైపు వెళ్తోందంటే ఏదో ఒక మూల కారణం ఉంది ప్రపంచానికి, ఈ సృష్టి అంతటికీ. ఆ మూల కారణాన్ని వెతుక్కుంటూ 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 ప్రస్తుతం బయోకెమిస్ట్రీ వరకు వచ్చింది. రాబోయేటటువంటి రోజుల్లో మాకైతే ఉత్తరాల మీద ఉత్తరాలు వస్తున్నాయి యూజీసీకి, కానీ అనేక కారణాల వల్ల అవి జరగటం లేదు. కానీ గత ఐదేళ్లగా మమ్మల్ని వేధించుకుంటోంది యూజీసీ. మొత్తం బయోకెమిస్ట్రీకి మారిపోవాలి ఎడ్యుకేషన్ విధానం అంతా కూడా. ఫిజిక్స్ బయోకెమిస్ట్రీ పనికొచ్చే చెప్పాలి, లెక్కలు బయోకెమిస్ట్రీ పనికొచ్చే చెప్పాలి, కంప్యూటర్ విజ్ఞానం బయోకెమిస్ట్రీ పనికొచ్చే చెప్పాలి. ఏదైనా సరే ఈనాడు ఉన్నటువంటి ఫండమెంటల్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ మీరు ఏదైనా పెట్టుకోండి, ప్రపంచం అంతా ఏ దిశ వైపు వెళ్తుంది అంటే బయోకెమిస్ట్రీ అంటే జీవ విజ్ఞానం, అంటే మన శరీర విజ్ఞానం, అదే వేద విజ్ఞానం. ఇప్పుడు బయోకెమిస్ట్రీ అంటున్నారు, మనం వేద విజ్ఞానం అన్నాం, అది తేడా. అది ఎప్పుడే మూడేళ్ల బట్టి జరుగుతోంది ఈ రభస. మార్చేద్దాం మొత్తం సిలబస్ ఉంది కోర్సుని అని మీరు చూసిన బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బయోకెమికల్ ఇంజనీరింగ్ ఈ పేర్లు మీకు ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నాయి. కారణం అదే. కానీ ఇందుకు మార్చలేకపోతున్నామంటే మనకున్నటువంటి ఎడ్యుకేషనిస్ట్ అందాం, లేదా ప్రొఫెసర్స్ అందాం, లేకపోతే మనకి ఏ విధమైనటువంటి విద్య బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేటటువంటి వ్యక్తులకి బయోకెమిస్ట్రీ మీద అవగాహన లేదు. అవగాహన లేదంటే కొత్తది. ఇప్పుడు కంప్యూటర్ మీద ఏ ప్రొఫెసర్కి అవగాహన ఉంటుందో ఆవిడకి ఉండదు. ఇంకా ఇప్పుడు 8వ క్లాస్ 9వ క్లాస్ చదువుతున్న పిల్లలకి ప్రొఫెసర్ కంటే ఎక్కువ తెలుసేమో. ఒక కామర్స్ ప్రొఫెసర్ కంటే ఇప్పుడు 5వ క్లాస్ నుంచి మొదలెట్టేస్తున్నారు కంప్యూటర్ విజ్ఞానం. అంచేత స్పష్టమైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల దాన్ని తొందరగా దిగటం లే, కానీ దిగటం ఖాయం. ఇవాళ కాబట్టి 3 ఏళ్లకో 3 ఏళ్ల కాబట్టి 4 ఏళ్లకో మొత్తము బయోకెమికల్ యాంగిల్లో మార్చిపోతుంది. ఆ బయోకెమికల్ యాంగిల్లో మారటాన్ని నారాయణ తత్వము అని మంత్రపుష్పంలో చెప్తాం. జర ఏదైతే నారాయణ 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 నరము అంటే నీళ్లనే అయనముగా అంటే గృహముగా కలవాడు. నీరు లేండే జీవం ఎక్కడుందో చెప్పి ఎండిపోతుంది. ఏ చెట్టుకు నీరు పోయటం మానేశారనుకోండి ఎండిపోతుంది. ఎండిపోయాక మీరు నీరు పోసినా మరి ఇంకేం లాభం లే. అంచేది నీరు ఆ నారాయణ తత్వము జీవికి ఆధారం. ఉపాసన దాన్ని చేయాలి మనం. ఉపాసన చేయటం ఏమిటి, సాధన అంటే ఏమిటి, ఆరాధన అంటే ఏమిటి అనేటువంటిది భారతీయ ఋషుల యొక్క వైజ్ఞానికతను మించినటువంటి టెక్నిక్స్ లేవు. ఉపాసన చేయటానికి వాళ్ళు చెప్పింది ఏంటి, నువ్వు దగ్గరగా కూర్చో. మీరు చాలాసార్లు చూసి ఉంటారు ఇంట్లో పిల్లవాడికి ట్యూషన్ మాస్టర్ వస్తాడు, ఎక్కాలు ఏవో చెప్తూ ఉంటాడు, పద్యాలు ఏవో చెప్తూ ఉంటాడు, ఆ చుట్టుపక్కల పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. టీచర్ అడుగుతాడు ప్రశ్న, ఎవడికి వాడు ట్యూషన్ చెప్తున్నానో వాడికి ఈ పాఠం చెప్పరా, లేకపోతే ఈ పద్యం చెప్పరా, లేకపోతే ఎక్కాలు చెప్పరా అని ఎవడు అందిస్తాడు? మీరు చూసి ఉంటారు పక్కన ఉన్నటువంటి వాళ్ళని అందిస్తారు, దగ్గర కూర్చున్నవాడు అందిస్తాడు, అది నేర్చుకోవాలి అని కూర్చున్నవాడు అందివ్వలేకపోతాడు. అది ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారు మీరు ఇళ్లలో? ఈసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎవరైతే ఆడుకుంటూ పాడుకుంటూ ఆ చుట్టుపక్కలే ఉంటారు ఆడుకుంటూ, వాళ్ళు అసలు ఈ మాటలు వింటున్నారు అని కూడా గమనించాం మనం. కానీ ఏదో ప్రశ్న వేస్తే టీచరు ట్యూషన్కి వచ్చినటువంటి పిల్లవాడు చెప్పలేకపోతాడు, ఆ పక్కన ఉన్నవాడు అందిస్తాడు వాడికి. ఉపాసన రహస్యం అది. మీరు అంతా హాయిగా నిశ్చింతగా కూర్చోవాలి తప్ప ఇక్కడ టెన్షన్ తెచ్చేసుకుని ఇంకేమన్నీ మనం బ్రహ్మజ్ఞానం నేర్చుకుంటున్నాం అనేం కాదు. మీరు ఉపాసనకు వచ్చారు, ఇక్కడికి దగ్గర కూర్చోవటానికి వచ్చారు. దగ్గర హాయిగా రిలాక్స్డ్ గా కూర్చోండి. దానంటే అదే బురగెక్కుతుంది. అది ఆ దగ్గర కూర్చుంటే చాలు, ప్రతి చోట జరిగేది అదే, అది ఉపాసన. పిల్లవాడికి ఎల్కేజీ నుంచి స్టార్ట్ చేయిస్తారు మీరు విద్య. ఎన్నేళ్లకు వస్తుంది విద్య? 20 ఏళ్లకు వస్తుంది. మే వరకు వాళ్ళు రావాలి అంటే 20 ఏళ్లు కంటిన్యూస్ గా ఏం చేస్తాడు వాడు? స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, హై స్కూల్కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, ఇంటర్మీడియట్ కి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, డిగ్రీకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు, యూనివర్సిటీకి వెళ్తూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడు? అక్కడ డిగ్రీ తీసేసుకుని కూర్చుంటున్నాడా? ఎన్ని కబుర్లు చెప్పు ఉంటాడో, ఒకసారి లెక్చరర్ రాడు, ఒకసారి అటెండర్ రాడు, ఒకసారి వాడు రాడు, ఒకసారి వీడు రాడు, ఒకసారి స్ట్రైక్ అంటారు, ఒకసారి అదంటారు. కానీ చివరికి ఏమవుతుంది? 20 ఏళ్లు గడిచేశారు కదా, ఖచ్చితంగా వాడికి డిగ్రీ వచ్చేస్తుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. అంటే ఏం జరిగింది అక్కడ? ఉపాసన యొక్క మానసిక స్థితిని అర్థం చేసుకోండి. ఏంటి ఆ మానసిక స్థితి? కంటిన్యూస్ గా నిరంతరము సతు దీర్ఘకాల నైరంతర్య దీర్ఘకాలంగా. పిల్లవాడిని ఓటర్ క్లాసులు చేర్పించాక ఏమైనా పోతే మా వాడిని ఎప్పుడు డాక్టర్ చేస్తామని అడుగుతాము మనం. వాడు ఎప్పుడు డాక్టర్ అవుతాడు ఓటర్ క్లాసులో చేరిన వాడు? గ్యారంటీ ఏం లేదు. ఇంటర్మీడియట్ వరకు రావాలి, తర్వాత ఆ ఎంసెట్ ఈ సెట్ ఆ సెట్ ఏదో చేసుకున్న తర్వాత సీటు వచ్చాక కదా వాడు డాక్టర్ అవుతాడు. ఇక్కడ అంతే. ఈ ఉపాసన యొక్క విధానంలో మీరు ఎంత టైము ఆ ఉపాసనకి ఇస్తున్నారు అది నేను చెప్పింది. ఇక్కడ వచ్చిన తర్వాత ఒక టైం టేబుల్ ప్రకారం మీరు ఆ ఉపాసన చేస్తూ ఉంటారు. ఉపాసనలో మీరు ఏం చేయాలి? ఓసారి ఇంగ్లీష్ చదువుతాం క్లాసులో, ఓసారి తెలుగు చదువుతాం, ఓసారి సైన్స్ చదువుతాం, ఓసారి కెమిస్ట్రీ చదువుతాం. ఏ సిలబస్ అయితే మనం నేర్చుకోదలుచుకున్నామో ఆ సిలబస్ గురించి రకరకాలుగా మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏం ఉపాసన చేస్తున్నాం మనం? పురుష సూక్తము. అంటే ఏ శక్తి వల్ల అవుతే ఈ సంపూర్ణ ప్రపంచము ప్రాదుర్భవించిందో, ఏ శక్తి వల్ల అవుతే ఈ సంపూర్ణ సృష్టి నిలబడి ఉన్నదో, రకరకాలైనటువంటి పేర్లు మీరు పెట్టుకోవచ్చు దానికి. ఆ పురుషుడు గురించి ఉపాసన చేస్తాం మనం, అది పురుష సూక్తం. రెండోదేంటి? ఆ పురుషుడి యొక్క శక్తి వల్ల రకరకాలైనటువంటి ప్రకృతిలో జీవజంతువులు ఉద్భవించాయి, శక్తులు ఉద్భవించాయి, ఇంకా కొత్త కొత్త రకాల శక్తులు ఉద్భవించబోతున్నాయి. ఇంకా మనం పరిణామక్రమంలో, పృథ్వీ యొక్క పరిణామక్రమంలో కరెక్టే మధ్యనున్నాం. ఇంకా పెరగాలి, కొన్ని కోట్ల సంవత్సరాల పెరుగుదల పెరగాలి. అప్పుడు ఇంకా ఎన్ని మ్యాజిక్లు జరుగుతున్నాయి? ఇప్పటికే 20 ఏళ్ల 30 ఏళ్లలో ఈ కంప్యూటర్స్, ఈ ట్రాన్స్పోర్టేషన్స్, ఈ టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్ వచ్చి మన జీవితాన్ని మార్చివేశాయి. మన జీవితాలు ఇదివరకు లాంటి జీవితాలు కాదు. ఇంచేదంటే మనం ఉపాసన చేయలేకపోతున్నాం కనుక సరిపోతుంది. కానీ మీరు ఒక చిన్న క్వశ్చన్ వేసుకోండి. మీరు ప్రతిరోజు పొద్దున్నే టీవీలో న్యూస్ వస్తుంది, తర్వాత గంట గంటకి న్యూస్లు వస్తూ ఉంటాయి కదా, నిరంతరం మీరు ఆ న్యూస్ కి ఎక్స్పోజ్ అవుతున్నారు అవునా? ఎందుకు? ప్రకృతి మీ నుంచి ఏమి ఆశించి ఆ సౌకర్యం మీకు కల్పించింది? చెవులు ఎందుకు ఇచ్చింది మీకు? వింటానికి కదా. కళ్ళు ఎందుకు ఇచ్చింది? చూడటానికి కదా. ప్రతి ఇంద్రియము మనకి ఎందుకు ఇచ్చింది? ఉపయోగించుకోవటానికి. ఈ చెవుల యొక్క ఎక్స్టెన్షన్ టెలిఫోన్ గా, ఈ కన్ను యొక్క ఎక్స్టెన్షన్ టీవీగా మన ఇళ్లలో స్థాపించుకున్నాం మనం. కానీ ఉపాసన చేయటం లేదు. ఈ చెవులను ఎలా దురుపయోగం చేసుకుంటున్నాము, ఈ కళ్ళని ఎలా దురుపయోగం చేసుకుంటున్నాము, అంటే ఎలా దురుపయోగం చేసుకుంటున్నాము, ఎదురుకుండా మనిషి కనిపిస్తున్నాడు, ఆ మనిషిలో ఉన్నటువంటి పురుషుణ్ణి చూడటం లేదు, ఆ మనిషిలో ఉన్నటువంటి ప్రకృతి విన్యాసాన్ని చూడటం లేదు. వాడు నా అన్నను, నా తమ్ముడను, నా భర్తను, నా శత్రువును, నా మిత్రుడను చూస్తున్నాం తప్ప అందులో ఉన్నటువంటి పురుషత్వాన్ని మనం చూడటం లేదు, శ్రీ సూక్తాన్ని చూడటం లేదు. చూడగలిగితే అదే మంత్రపుష్పం చెప్తోంది మీకు చెప్పబోయేది. ఉపాసన గురించి చెప్తున్నా నేను మీకు. అంచేత టీవీని కనుక మీరు ఉపాసన చేయగలిగితే, ఉపాసన చేయగలిగితే అనంతమైనటువంటి జ్ఞానం మీ ముందుంది. ఇంటర్నెట్ వాటిలో కనుక ఈ సినిమాలు అవి చూడకుండా, అంటే ఏంటి, ఇంద్రియాలకు మీరు బానిస కాకుండా, అంతేకాదు సినిమాలు అవి చూస్తే ఏమైంది మీరు ఇంద్రియాలకి బానిస అయ్యారు. కానీ టీవీ మూసేస్తాం అనకూడదు. టీవీ యొక్క ఉపాసన మనం చేస్తాం, టీవీ ముందు కూర్చుని దాంట్లో ఉన్నటువంటి జ్ఞానాన్ని, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని. ముఖ్యంగా మీరు ఆలోచించవలసింది, మీ మనస్సుకి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకోండి. నిరంతరము గంట గంటకి చిత్రాలతో సహా ప్రకృతిలో జరిగేటువంటి మార్పులన్నీ మీకు అందుబాటులో ఈ క్షణంలో ఉన్నాయి. అప్పుడు సంజయుడికి ఒక మహాభారత యుద్దంలో జరిగేటటువంటిదే చూపిస్తే పెద్ద గొప్పగా భగవద్గీత అన్నాం కదా. మరి ఇప్పుడేం రావాలి, ఏ గీత రావాలి? విషగీత అనేది ఏదైనా పేరు పెట్టగలిగితే అది రావాలి. మరి మీరు ఆ టీవీని కనుక ఉపాసన చేయగలిగితే, ఎక్సర్సైజ్ మనం మొదలెడతాం ఆపేస్తాం, ఆసనాలు మనం వేస్తాం ఆపేస్తాం, కానీ ఓ ప్రాణాయామ టీచరు, ఆసనాల టీచరు రెగ్యులర్ గా నిరంతర దీర్ఘకాల సత్కార ఆసేవిత ఎప్పుడైతే అది చేస్తాడో ఏమవుతుంది, దృఢభూమి. అది ఉపాసన అంటే. ఇంత ఆ ఉపాసనని అర్థం చేసుకోండి. ఉపాసనలో మీరేం చేయరు, పెద్ద పులి చేస్తుంది. మీరేం చేయరు, పెద్ద పులి వస్తే ఇప్పుడు ఏం జరుగుతుంది, మీరేమైనా చేయగలరా? అంత హీరోల మనం ఏం కాదు, చేసేదేదో. అలాగా మీరు ఇప్పుడెక్కడ ఉన్నారు కనుక, ఇక్కడ కూర్చున్నారు కనుక, చేసేదేదో ఆ ఓంకారమే చేస్తుంది, చేసి తీరుతుంది. అది ఋషుల యొక్క అనుభూతి, మామూలు వ్యక్తులు చెప్పినటువంటిది కాదు అది. మరి ఓంకారం ఎప్పుడు చేస్తుంది, వెళ్ళగానే స్కూల్లోకి పిలవడు, ఏ నేర్పాడు, తర్వాత క్లాస్కి వెళ్ళాడు వాడు, ఇంకేం వస్తుంది. సత దీర్ఘకాల నిరంతర సత్కార సేవితో దృఢభూమి ఓంకార ఉపాసన. చాలా జాగ్రత్తగా చేసుకోండి. కానీ ఇక్కడ ఓంకారం బేసిస్ ఏంటి, ఓంకారం నుంచే ఏడు వ్యాహృతులు వచ్చాయి. ఆ ఏడు వ్యాహృతుల నుంచి ఇటు గాయత్రి మంత్రము అంటే సూర్య విద్య, అటు షోడశీ మంత్రము అంటే చంద్ర విద్య, ఇటు వాటికి కలిపేటటువంటి లింక్ హ్రీం శ్రీం క్లీం అనేటటువంటి మూడు అగ్ని శిఖలు, పావక పవమాన శుచి అనేటటువంటి నా ఓంకారం నుంచి వచ్చింది అన్నది ఉపాసన చేస్తున్నాం మనం. ఉపాసన అనే పదానికి అర్థం చేసుకోండి, ఇది మీరు అక్కడి నుంచి లాక్కోవాల్సిందే. కానీ మీరేం లాక్కోక్కర్లేదు, కావాలి అని చెప్తే అది ఇస్తుంది. అగ్ని యొక్క లక్షణం ఏంటి అంటే, పొద్దున్న యజ్ఞ విద్యలో మీకు ఈ అగ్ని ఉపాసనే మీరు నేర్చుకోవాలి. అది రానంత వరకు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేను నేను. అగ్నిని ఉపాసన చేయటం నేర్చుకోండి. ఉపాసన చేశామంటే మీకు ఐదు లక్షణాలు మీకు మీ జీవితంలో కనిపించడం మొదలెడతాయి. ఖచ్చితంగా మీ జీవితాలు మారుతాయి. ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఉపాసన చేస్తే ఫలితాలు రాకుండా ఎందుకుంటాయి? అంచేత ఆ ఉపాసన ఇక్కడ మనం నేర్చుకుంటున్నాం. ఓం ఎప్పుడైతే అంటున్నామో, మనకి మూడు విద్యలు కావాలి. సూర్యుడు యొక్క జ్ఞానం కావాలి, చంద్రుడు యొక్క జ్ఞానం కావాలి, అగ్ని యొక్క జ్ఞానం కావాలి. తమాషా ఏంటి అంటే, కొత్త విద్య ఎప్పుడు ఇచ్చినా ఆ విద్యకి లిమిటేషన్స్ ఉండవు. కంప్యూటర్స్ వచ్చాయి కదా, ఎవరు నేర్చుకోవాలి కంప్యూటర్స్ అంటే నీ ఇష్టం, ఎవడైనా నేర్చుకోవచ్చు అంటున్నారు. ఇలా ఎన్నాళ్ళు సాగుతుంది కంప్యూటర్స్? అందరూ నేర్చుకోవటం మొదలెట్టి అందరూ ఒక స్థాయికి వచ్చేసాక ఆ తర్వాత స్పెషలైజేషన్, ఇంకెవరు పడితే వాళ్ళు కంప్యూటర్ నేర్చుకోవడానికి వీలుండదు. మీరు కంప్యూటర్ నేర్చుకోవాలి అంటే మీరు మొదట ఇది నేర్చుకుని ఉండాలి, ఇది నేర్చుకున్నాను, మిల్లిమిల్లిగా ఏమొస్తాయి, ప్రతిరోధకాలు వస్తాయి. ఇప్పుడు కూడా ఆధ్యాత్మ జగత్తులో మీకు ప్రతిరోధకాలు ఏమీ లేవు. ఎవడైనా నేర్చుకోవచ్చు అని చెప్పేది దేశ కాలాతీతంగా ఎలాంటి వయసులో ఉన్నవాళ్ళైనా, ఎలాంటి జ్ఞానం ఉన్నవాళ్ళైనా. ఇప్పుడు ఐదో క్లాస్ వాళ్ళకి కూడా కంప్యూటర్ నేర్పడని చెప్తున్నారు కదా, నేర్చేసుకుంటూ ఉంటారు. కానీ కంప్యూటర్ కనిపెట్టినవాడు చాలా మహామేధావి కనిపెట్టి ఉంటాడు. నేర్చుకుంటాం, ఎక్కడ మనం ప్రవేశపెడుతున్నాం దాన్ని, ఐదో క్లాసులోనూ మూడో క్లాసులోనూ ప్రవేశపెడుతున్నాం. ఇప్పుడు ఆత్మహత్య కూడా అంతే, మహామేధావి అయినటువంటి ఆ ఋషులు కనిపెట్టిన ప్రస్తుతము ఆ విద్య సర్వులకి అందుబాటులో లేదు కనుక మీకు అందుబాటులో వచ్చింది. ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అవి మీ ఇంటి పక్కకి అక్కడికి వస్తున్నాయి కదా, ఎందుకు వస్తున్నాయి అవి? కంప్యూటర్ టెక్నాలజీ మిగతా టెక్నాలజీని దాటివేయలేకపోయింది. ఇంకా ఒక్కసారి కంప్యూటర్ టెక్నాలజీ వచ్చాక టెలిఫోన్స్ ఉండవు, టీవీలు ఉండవు, టెలికమ్యూనికేషన్స్ ఉండవు, ఇవన్న మొత్తం ఎగిరిపోతాయి. అది ఎగిరిపోయే టైంలో అతి త్వరలోనే ఉన్నది. ఎంత తొందరగా ఈ కంప్యూటర్ టెక్నాలజీ వ్యక్తి వద్దకి వెళ్ళిపోతుందో, అలాగే ఈ ఓంకారం ఎప్పుడైతే వ్యక్తి వ్యక్తికి వెళ్ళిపోతుందో, మూడు అద్భుతాలు జరుగుతాయి. సర్వజ్ఞత్వము అనేటటువంటిది చాలా సహజమైనటువంటి ప్రక్రియగా మారుతుంది. సర్వజ్ఞత్వము, సర్వసమర్థత రాదు, సర్వజ్ఞత్వం ఇలా చేశాను అలా జరుగుతుంది, ఇలా అంది ఇలా అయింది, అదే ఇప్పుడు మనం చెప్తున్నాం సర్వజ్ఞత్వము. సర్వజ్ఞత్వం తర్వాత సర్వవ్యాపకత్వము, సర్వవ్యాపకత్వం టీవీ రూపంలో ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసింది. ఎక్కడ ఏమి జరుగుతుందో ఏం జరుగుతుందో మెల్లిమెల్లిగా వచ్చింది. టీవీ ఇంకా మినియేచరైజ్ కాబోతోంది, ఒక గడియారంలాగో దేనిలాగో ఉండిపోతే ఇంకా మీ చేతులతో పాటే. చివరికి వాడు ఏం చేస్తాడు, అసలు మీ చేతుల్లోనే ఎందుకు ఉండాలి, మీరు ఈ కళ్ళతో ఎందుకు చూడాలి, డైరెక్ట్ గా బ్రెయిన్ వేవ్స్ మీ బ్రెయిన్ కి పంపించేస్తే మీరు కళ్ళు మూసుకుంటే ఆ బ్రెయిన్ వేవ్స్ మీ కళ్ళ ముందు కనిపించడం మొదలు పెడతాయి. అదే సంజయుడు జరిగింది. రాబోయేటువంటి మార్పులు కమ్యూనికేషన్స్ లో, ఇప్పుడు కంప్యూటర్ కి ఒక యంత్రం కావాల్సి వస్తుంది కదా, ఆ యంత్రం బదులు మీ బ్రెయిన్ సెల్స్ లోనే నెర్వ్ సెల్స్ లోనే ఆ దాన్ని ఫిట్ చేసేయగలిగాం అనుకోండి, అప్పుడు కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, ఆ బ్రెయిన్ సెల్స్ లో మీరు ఏ సీనరీ వాడు యాక్టివేట్ చేస్తున్నాడో ఆ సీనరీ యాక్టివేట్ అవుతుంది, కళ్ళు మూసుకుని మీరు చూస్తూ కూర్చుంటారు. అంతే కళ్ళు మూసి కూర్చున్నాడు అంటే టీవీ చూస్తున్నాడు అని అర్థం అనమాట, టీవీ వింటున్నాడు అని అర్థం అనమాట. ఆ రోజు కూడా రాబోతోంది త్వరలో. అనేక కారణాల వల్ల ఆపి ఉంచారు గవర్నమెంట్స్. ఇంకేంటంటే అది వచ్చాక మిస్యూజ్ చాలా అవుతుంది, మంచిగా మనం ఉపయోగించుకోలేం కదా. ఆ మిస్యూజ్ కాకుండా ఉండటానికి ఈ ఓంకారాలు అవి ప్రపంచానికి అందించవలసినటువంటి బాధ్యత ఆ ఋషులు టేకప్ చేశారు. కనుక మీరు అదృష్టవంతులు ఎందుకంటున్నానంటే ఎవడు చేస్తే వాడికి వెళ్ళిపోతుంది అది మొదట్లో. వాళ్ళు అది ఇచ్చే తెలుసుకున్నారు. ఇంచేత యంత్రము కనుక మనిషి చేతిలో పడి దాని మీద ఆధ్యాత్మికత అనేటువంటి అంకుశం లేకపోతే సర్వనాశనం అయిపోతాడు. రావణాసుడు సర్వనాశనమైనందుకే, హిరణ్యకశిపుడు సర్వనాశనమైనందుకే, రేపు మన మానవ సమాజం కూడా సర్వనాశనం కాబోయేది అందుకే. దీనిని మనంతట మనం సాధించగలమా? చేయలేము. దదామి బుద్ధి యోగంతం, నేను వాళ్లకి ఇలా చెయ్యండి అనే బుద్ధి ఇస్తేనే మీరు ఈ మార్గంలోకి రాగలరు. అంచేత ఈ ఓంకార ఉపాసన, ఈ ఉపాసనా విధానంతో మీరు జోడించుకుని చేయండి. అందుకు చేస్తున్నాం అనేది. సర్వ ప్రపంచము కూడా ఒక నిశ్చితమైనటువంటి ఆధ్యాత్మికత వైపు మళ్ళకపోతే ఖచ్చితంగా ఈ 2-3 సంవత్సరాలు పృథ్వీ ఉండదు. మీరేం కంగారు పడక్కర్లేదు. మీ ఫ్యూచర్ ప్లాన్స్ అవి ఏమవుతాయో నాకు తెలియదు. ఆధ్యాత్మికత తిరిగి మళ్లీ అంకురించగలిగితే పృథ్వీ గ్రహం ఉంటుంది, అంకురించకపోతే పృథ్వీ గ్రహం ఉండదు, పృథ్వీ గ్రహం ఉండకపోతే మనము ఉండదు. ప్రపంచంలో ఉన్నటువంటి సైంటిస్టులందరూ కూడా 2000 AD ద మిలినియం ఏరా అని మీరు చాలా సార్లు చదువుతూ ఉంటారు. చాలా చోట్ల అసలు వాళ్ళు క్లాక్సే పెట్టేస్తున్నారు 2000 సంవత్సరం డిసెంబర్ 31కి. నెల్లూరులో అక్కడ క్లాక్స్ పెట్టేశారట, వాల్ క్లాక్స్. ఫారిన్ కంట్రీల్లో కూడా గడియారాలే పెట్టేశారు. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం సైంటిస్టులది, 2000 సంవత్సరం తర్వాత పృథ్వీ ఉండదు. ఎలాగో ఉండదు కదా, ఉండదు కనుక ఏం చేయాలి, ఎంత అరాజకత్వం చేసుకోవాలో, ఎన్ని పిచ్చి పనులు చేసుకోవాలో అన్ని చేసేసుకుందామని వాళ్ళ ఊహ. కానీ మనము భారతీయుల దగ్గర మిగతా ప్రపంచాలకి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి మందు ఉంది. ఆ మందు ఆధ్యాత్మికత. ఆ మందు ఏం చెప్తోంది, పృథ్వీను నిర్మించలేదు, ఈ సూర్య వ్యవస్థను నిర్మించలేదు, ఈ సంపూర్ణ గ్రహస్థితులను నిర్మించలేదు. అంచేత నువ్వేదో ఈ ప్రకృతి నువ్వు కనిపెట్టినటువంటి బాంబు వల్ల నాశనం అవుతుంది అంటే అవ్వదు, అవ్వదు. అది ఆ బాంబు కనిపెట్టడానికి కావాల్సినటువంటి శక్తి కూడా ఆ పురుషుడే ఇచ్చాడు. కనుక ఆ పురుషుడే అవసరం అవుతే ఆ బాంబుని అడ్డుకోగలడు కూడా. నైరోబిలో 1988లో కొన్ని విలక్షణమైనటువంటి సంఘటనలు ఇలాంటివి జరిగినవి నిన్ననే చూశాను నేను టీవీ నెట్వర్క్ లో. చెప్పాను కదా టీవీని ఉపయోగించగలిగితే ఇలాంటివి కూడా వస్తుంటాయి. అందులో చమత్కారాలు ఎన్ని జరుగుతున్నాయో దేశ విదేశాలలో. ఆ దైవీ శక్తి ఎలాగా అడ్డుపడకపోతోందో, కానీ దైవీ శక్తికి కూడా చేత కానిది, అవరోధం కలగజేసేది ఒకటి ఉంది, అది మనిషికి ఉన్నటువంటి స్వేచ్ఛ. చివరి వరకు చెప్తూనే ఉన్నాడు రావణాసురుడికి, శంబరాసురుడికి, హిరణ్యకశిపుడికి, అందరికీ నాయన ఖచ్చితంగా నువ్వు విష్ణువు చేతిలో నాశనమైపోతావు. అంతే కదా, ప్రతిసారి నారదుడు వస్తూనే ఉన్నాడు, చెప్తూనే ఉన్నాడు నువ్వు ఈ భౌతిక సుఖాలు వెనకపడకు, నువ్వేదో ఈ 3 లోకాలని దాటేయగలననుకుంటున్నావు, అది చేయగలననుకుంటున్నావు, నువ్వేమీ చేయలేవు అని. కానీ ఎలా విరవీగాడు వాడు, ఖచ్చితంగా నేను సాధించగలుగుతాను, ఈ 3 లోకాలకి నేను అధిపతిని అయిపోగలుగుతున్నాను అని విరవీగాడు. చివరికి ఏమైంది, పృథ్వీకి ఏమలే, పృథ్వీ ఆఖరికి సముద్రంలో మునిగిపోతే వరాహావతారంలో మళ్ళా దాన్ని తీసుకుని పైకి వచ్చాడు. ఇది భారతీయులు ప్రపంచానికి అందించవలసినటువంటి నమ్మకం, ఉపాసనా బలం. మీరు కంగారు పడకండి, ఏమీ అవ్వదు. రకరకాల కాలంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడెప్పుడు అధర్మము అభివృద్ది చెందుతుందో, చేతులు దాటిపోయి అనిపిస్తుంది, దాటిపోదు. ఇంచేదంటే డైరెక్టర్ చేతిలో ఉంటుంది సీన్, డైరెక్టర్ కి ఇష్టం లేదనుకో ఫలానా క్యారెక్టర్ ఉండటం, వాడికి ఏ క్యాన్సర్ ఏదో తెప్పించేస్తాడు, క్యారెక్టర్ ఎగిరిపోతుంది, మన నెక్స్ట్ సీన్ లో ఉండదు అది. అంటే మనం ఏమీ గాభరా పడక్కర్లేదు అన్నటువంటి వార్త ముందు అందరికీ వెళ్ళాలి. మీకు తెలియటం మీరు అసలు ఎలా ఉన్నారంటే ప్రపంచం ఎటు వెళ్తోందో మీకు అర్థం కావటం, మన భారతదేశం ఎటు వెళ్తోందో, రేపు అసలు ఎక్కడ బాంబులు పడి మనం సర్వనాశనం అయిపోతుందో మీకు ఐడియా ఉందా? ఎంత నిశ్చింతగా ఉన్నాం మనం. దానికి ఓంకారాలు ఉపయోగపడతాయి. ఈ జగజ్జనని మంత్రం ఉపయోగపడుతుంది, ఈ సమర్పణ మంత్రం ఉపయోగపడుతుంది. మరి మీరు ఎలా చేయాలి, ఎంత సామూహికంగా చేయాలి? కొంపలు అండుకుపోతుంటే ఇంకా మీకు తెలియటం లేదా కొంపలు అండుకుపోతున్నాయని? మీ మీద పడాలా వచ్చి బాంబు? మీ మీద పడ్డాక మీకు తెలిసిన ఒకటే తెలియపోయిన ఒకటే. అంచేత ఆ మానసిక స్థితి కోసము ఈ సాధనా శిబిరాలు నిర్వహించబడుతున్నాయి. ఏంటా మానసిక స్థితి అర్థమైంది కదా, ప్రపంచము ఖచ్చితంగా సర్వనాశనం అవ్వదు, ఖచ్చితంగా పృథ్వీ ఇలాగే ఉంటుంది. ఒకవేళ పృథ్వీ ఏ అనంత లోకాలలోకి వెళ్ళిపోయినా మళ్ళా వరాహావతారముతో మళ్లీ ఆ వరాహావతారం యొక్క దంతాల మీద పృథ్వీ మళ్లీ తన యొక్క కక్షలోకి రాగలుగుతుంది. ఇది మన పూర్వ చరిత్ర ఉపాసన, అది మనం తెలుసుకోవాల్సింది. మరి తెలుసుకున్నాక ఏం చేయాలి? విష్ణువే చూసుకుంటాడా, శ్రీకృష్ణుడు ఒకడే చూసుకున్నాడా, రాముడు ఒకడే చూసుకున్నాడా? వాళ్లకు కూడా సహాయకులు కావాలి. సహాయకులు ఉంటే, సహాయకులు లేకపోతే శంబరాసురుడు వధ జరగాలి. టీవీ సీరియల్ చూశాం కదా, ప్రద్యుమ్నుడు చిన్నవాడు, మరేం చేశాడు? టకటకటకటక ముందు ప్రద్యుమ్నుడిని ఒక రోజులో పెద్ద చేశాడు. మరి మీరెందుకు అవలేరు ఆరు నెలల్లో పెద్ద? ఒక రోజులో చేసి పారించింది కదా బాణామతి. మరి మీరెందుకు ఎదగలేరు? చెప్పేది అదే అంటే మీ వయస్సు కానీ దేనితోనూ సంబంధం లేదు. మీ సంకల్పం ఏమిటి అంటే వాళ్ల యొక్క కార్యక్రమానికి మీరు ఉపయోగపడాలి. మీకోసం మీరు పెద్దవాళ్ళు అయిపోవాలి, మీకోసం మీరు మీకోసం చేయండి అది. అప్పటికి కూడా ప్రద్యుమ్నుడికి శంబరాసురుడికి ఉన్నటువంటి మాంత్రిక శక్తులు లేవు, తపశ్శక్తులు లేవు. తపశ్శక్తి చేయటానికి టైం ఎక్కడుంది? అప్పుడే పుట్టాడు, అప్పుడే పెద్దవాడు అయిపోయాడు, ఇంకా తపస్సు ఎక్కడ చేస్తాడు వాడు? మరి ఆ తపస్సు యొక్క శక్తి అతనికి ఎక్కడి నుంచి వచ్చింది? యక్ష, నాగ, గంధర్వ. మళ్లీ వాటిని మనం ఇక్కడ తెచ్చుకోవాలి. మరి తెచ్చుకోవాలి అంటే దానికి ఎవరి మాట విన్నాడు అతను? ఆ గురువు యొక్క మాట కాని, ఆ నారదుడి యొక్క మాట కాని. వాడు ఏం చేయమంటే అది చేశాడు. ఇంచేత ఇక్కడ శాస్త్రాలు అవి పనిచేయవు. శాస్త్రాలు అవి ఎక్కడ పనిచేస్తాయి? స్పష్టంగా క్లాస్ తీసుకో, క్లాస్ నుంచి క్లాస్కి వెళ్ళాలి. శాస్త్రాలు కాదు ఇక్కడ పనిచేయాల్సింది, గురువు యొక్క ఆ ఏకైక అఖండ గురుసత్తా యొక్క యోగ మాయాశక్తి పనిచేయాలి. ప్రద్యుమ్నుడు సడన్ గా గొప్పవాడేలయ్యాడు, ఆ యోగ మాయాశక్తితో అయ్యాడు. అంచేత ఆ యోగ మాయాశక్తి ఉపాసన అందుకు చేయబడుతుంది. మరి ఆ యోగ మాయాశక్తి దొరకు లేదు కదా ప్రపంచంలో, లేదు. మరి ఇప్పుడు వచ్చింది, అదేంటో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతారు మీరు. దాన్ని ఎవరితోనో పోలుస్తారు, పోల్చకండి. దాన్ని పోల్చడానికి కావాల్సినటువంటి పరిస్థితులు లేవు ఎక్కడ. మళ్లీ జగజ్జనని మహాయోగేశ్వరి దేవి మళ్లీ అవతరించదు. మన అదృష్టం బాగుంది, ఈ టైం ఇప్పుడు ఆవిడ అనుగ్రహంలోకి వచ్చాం, ఆవిడ ఉంటుంది అని మనకు అర్థమైంది. ఇది ఉపాసన మీరు చేయవలసింది. ఈ భావ పరంపర మీ మనస్సుల్లో ఉండాలి. మీరు ఏం చేస్తున్నారో మీకు తెలియాలి. యుద్దంలో ఒకడు 1,00,000 రూపాయలు ఇచ్చొచ్చు, ఒక బీద ఆమె ఆ రోజు ఆవిడ అడుక్కు తెచ్చినటువంటి 20-50 పైసలు వేయొచ్చు. ఎవరు గొప్పవాడు? ఇంచేత ఆవిడ సంపాదించిన మొత్తం ఇచ్చేసింది. కోటీశ్వరుడు 10 లక్షలు ఇస్తాడు, మిగతా వాడికి మిగుల్చుకుంది. కానీ ఆవిడ మీ యొక్క సమర్పణాభావము, మీరు ఎంత ఇవ్వగలరు వాళ్ళకి? ఆ సమర్పణ ఏం ఆశించి చేస్తాం, ఏం ఆశించి చేయం, దాన్నే త్యాగం అంటాం. ఆశించి చేసేదాన్ని త్యాగం అని ఎందుకంటాం? కానీ ఆ త్యాగం వాళ్ళు అడిగేదేంటి? మీ డబ్బులు అడగటం లే వాళ్ళు, మీ శరీరాలను అడుగుతున్నారు, మీ మనస్సులను అడుగుతున్నారు, మీ ఇంద్రియాలను అడుగుతున్నారు. అది ఇచ్చేయగలిగితే మీరు వాళ్ళకి, వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని కావలసినటువంటి దాంట్లో మలుపు చేసుకుని, మళ్ళా మలుపు కూడా వాళ్లే చేసుకోవాలి. శంబరాసురుడికి దుర్గాదేవి ఇచ్చినటువంటి బాణాన్ని ఎలా ఎదుర్కోవాలో ప్రద్యుమ్నుడికి తెలియదు, మనకి తెలియదు ఎలా ఎదుర్కోవాలో రాబోయేటువంటి కష్టాన్ని. మరి ఆ శక్తి ఎవరిచ్చారు? ఆ యక్ష, గంధర్వ, నాగ, కిన్నర, బ్రహ్మ, విష్ణు, మీరు ఏమైనా పేరు పెట్టుకోండి వాళ్ళకి. వీళ్ళందరూ కూడా ఏకైక అఖండ గురుసత్తా యొక్క ప్రతిమూర్తులు కనుక వాళ్లే ఇస్తారు మనకి ఎప్పుడు ఏం చేయాలో. కానీ వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలో శక్తి ఇచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చిన శక్తిని నా ఇంటి కోసం ఉపయోగిస్తాను, నా సుఖాల కోసం ఉపయోగిస్తాను అన్నారనుకోండి, మీరు వెనక్కి తీసేసుకుంటారు ఆ శక్తిని. కానీ వాళ్ళు పనులు మనం చేస్తూ ఉంటే మనకు వచ్చేటటువంటి భౌతిక లాభాలు అనేక ఉన్నాయి, వాటి గురించి మనం చర్చ చేసుకోవద్దు. భౌతిక లాభాల కోసం కాదు మనం ఇక్కడ వచ్చింది, ఉపాసన చేయడానికి వచ్చాం. ఓంకారం మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తుంది. అర్థమైంది కదా. అంచేత ఓం అనేది మామూలు సాధన కాదు, అత్యద్భుతమైనటువంటి సాధన. ఇది వరకు ఈ ఓంకారము కేవలము సన్యాసులకి మాత్రమే ఆపబడింది, మిగతా వాళ్ళకి అసలు అర్హత లేదనేసారు వాళ్ళు. ఇంచేత సంపూర్ణ సమర్పణ వాళ్ళు మాత్రమే చేసుకోగలిగేవారు. కానీ ఇప్పుడు ఎందుకు ఇస్తున్నాం? యుద్దం వచ్చినప్పుడు అందరికీ కర్రలు ఇచ్చి పద అంటాడు, అందరికీ రైఫిల్స్ ఇచ్చేస్తాడు. మామూలుగా అయితే లైసెన్స్ కావాలి, నీకు వచ్చో లేదో తేవాలి, నువ్వు బరువు ఎత్తగలవా లేదా, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటని అడుగుతారు. యుద్దం వచ్చినప్పుడు ఏం చేస్తారు? అందరికీ తలో రైఫిల్ ఇచ్చి పోవంటారు. అంచేత ఈ ఓంకారోపాసన మీ అదృష్టం అది దొరకటం. కానీ దొరికాక మీరు ఎలా ఉపయోగించుకుంటున్నారో జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఈ మంత్ర జపాల యొక్క సంఖ్యని సూర్యగ్రహణం కంటే ముందు మనం పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా మనం దాటేస్తామనేటువంటి నమ్మకం గురువులు చూపిస్తున్నారు. రాబోయేటువంటి పరిస్థితులు నిజంగా యుద్దమే వచ్చేసిందనుకోండి, మనం ఉండం, పృథ్వీ ఉంటుంది, సంపూర్ణ సృష్టి ఉంటుంది, ఏది నాశనం అదు, మన కోసం మనం చేసుకుంటున్నాం గనక ఈ ఓంకారాన్ని ఆ ఆర్తితో 3 సార్లు అందాం, తర్వాత మంత్ర పుష్పానికి వెళ్దాం. పురుషసూక్తము మంత్రపుష్పముతో ఆ జగజ్జనని ఏకైక పురుషసూక్త శ్రీసూక్త మంత్రాలతో ఆ ఏకైక అఖండ గురుసత్తా జగజ్జనని శ్రీ మహాయోగేశ్వరి దేవిని ఉపాసన చేశాక, ఉపాసన చేస్తే ఏ విధంగా మన మనస్సుని మౌళ్ళు చేస్తుందో మనకు తెలియదు. ఆ బాధ్యత కూడా ఆవిడదే, ఏ జ్ఞానం ఇవ్వాలి మనకి, ఏది చేయాలి అనేది. కానీ ఆ జ్ఞానం ఎక్కడ దింపుకోవాలి? మనం మన శరీరంలో దిగాలి. దేవాలయానికి వచ్చాం, ఉపాసన చేశాం, ఉపాసన చేశాక ఆ ఉపాసన యొక్క ఫలితము మన శరీరంలో మన మనస్సులో నింపుకుని వెళ్ళాలి. కాలేజీకి వెళ్ళాం, లెక్చర్ పాఠం చెప్పాడు, చెప్పిన పాఠం ఎక్కడ ఉండాలి? మన మన మనస్సుల్లో ఉండాలి, మన శరీరాల్లో ఉండాలి. అంతే తప్ప ఏదో చెప్పాడు అని బుర్రగిక్కున్నాం అనుకోండి, ఇంటికి వెళ్ళాక ఏం లాభం? అంచేత మంత్రపుష్పము ఇటు పురుషసూక్తము ఇటు శ్రీసూక్తము మీ జీవితానికి ఎలా ఉపయోగపడుతుంది దేవాలయం బయట అనేది చెప్తుంది. అందుకని దానికి ఏం పేరు పెట్టారు? పుష్పము అని పేరు పెట్టారు. పుష్పాలతో మనం ఎందుకు పూజ చేస్తాం, పుష్పాల వెనకాతలున్నటువంటి అంతరార్థం ఏంటో కూడా దీన్ని బట్టి మనకు తెలుస్తుంది. ఉపాసన చేస్తున్నామని చెప్పాను కదా, ఉపాసన అంటే ఏంటి? ఆ జగజ్జనం యొక్క శక్తి, ఆ ఏకైక అఖండ గురుసత్తా యొక్క శక్తి మనలో ప్రతిబింబించాలి. ఎలా ప్రతిబింబిస్తుందో అన్నదానికి వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, పుష్పాలలో మొట్టమొదట సువాసన ఉంటుంది, ఆ సువాసన మనలోకి రావాలి. ఎక్కడి నుంచి వస్తుంది మనలో సువాసనలు? మూలాధార చక్రం నుంచి వస్తుంది. ప్రతి పుష్పానికి తనదైన విశిష్టమైనటువంటి ఒక తీపి ఉంటుంది. మీరు మామూలుగా పుష్పాలను నవలేసినా ఆ తీపి తెలుస్తుంది మీకు. తేనెటీగలు అయితే కేవలం ఆ తీపిని మాత్రమే తీసుకుంటాయి. ఈ తీపి, ఈ రుచి పుష్పాలకి ఎక్కడి నుంచి వస్తుంది? మన యొక్క స్వాదిష్టాన చక్రం నుంచి వస్తుంది. ప్రతి పుష్పానికి ఓ అద్భుతమైనటువంటి రంగు ఉంటుంది, విలక్షణమైనటువంటి రంగు ఉంటుంది. ఆ రంగుల్ని ఈ ఆర్టిస్ట్ ఎగ్జాక్ట్లీ రీప్రొడ్యూస్ చేయలేడు. దాని దగ్గర గులాబీ రంగు ప్రకృతిలో ఎలా ఉందో కరెక్ట్, అలా కాగితం మీద నువ్వు దింపగలవా? చాలా కష్టం దింపడం. ఆ పురుషుడి యొక్క శక్తి, ఆ రంగుని పుష్పాలకి ఇచ్చినటువంటి శక్తి. పుష్పాలకి ఆ రంగు మాత్రమే ఉన్నదా? ఒక విశేషమైనటువంటి యంత్ర విజ్ఞానము కూడా అక్కడ ఉన్నది, జామెట్రిక్ ప్యాటర్న్. కొన్ని చెట్లు పూలకి 5 రేకులుంటాయి, కొన్నికి 10 ఉంటాయి, కొన్నింటికి 7 ఉంటాయి. రకరకాలైనటువంటి విన్యాసాలు, జామితీయ విన్యాసాలు, యంత్ర విద్య మనకి పుష్పాల్లో కనిపిస్తుంది. దీనిని ఎక్కడి నుంచి తెలుసుకుంటాం? మన శరీరాల్లో ఉన్నటువంటి మణిపూరక చక్రము, రంగు ఆకారం కంటితోనే కదా చూస్తాం. ఇంకాస్త పైకి వస్తాం, స్పర్శ. ఏ పువ్వు అయినా మృదువుగానే ఉంటుంది, మృదుత్వం. కానీ ఒక పువ్వు యొక్క మృదుత్వము ఇంకో పువ్వుకి రాదు. ఆ మృదుత్వం ఎక్కడి నుంచి? స్పర్శ. అనాథ చక్రం నుంచి నేర్చుకుందాం. ఇది అంతా కాకుండా మంత్రపుష్పం మనకేం చెప్తుంది అంటే, ప్రకృతిలో ఉన్నటువంటి పుష్పాలు ఒక విశేషమైనటువంటి మానసిక స్థితి వరకు తీసుకెళ్తాయి. మేము మల్లెపువ్వు లాంటి స్వచ్ఛమైన మనస్సు అని ఉదాహరణ ఇస్తాం కదా. మల్లెపువ్వుకి మనస్సు యొక్క స్వచ్ఛత్వానికి ఏదో సంబంధం ఉంది, మనకు తెలియదు అసలు. అదంతా ఇంచేత శరీరంలో ఉన్నటువంటి చక్రాలను మనం ఉపయోగించుకోవటం లే. అంచేత ఈ చక్రాలను ఎలా ఉపయోగించుకోవాలో చెప్తుంది మంత్రపుష్పం మీకు. ఎక్కడ దేవాలయం బయట, ఇక్కడ పురుషుడిలో ఆరు చక్రాలు ఎలా ఉన్నాయి, శ్రీ సూక్తంలో ఆరు చక్రాలు ఎలా ఉన్నాయి. శ్రీ సూక్తము పురుష సూక్తం నుంచి ఆ ఉపాసన మనం చేసుకుంటాం, ఆ శక్తిని మనం పొందుతాం. మనం పొందుతున్నామా పొందటం లేదా? క్లాసులో లెక్చర్ ఏదో పాఠం చెప్పేసి నడిపోతూ ఉంటాడు. మీకు తెలుసా ఏ సిలబస్ పూర్తి అవుతుందో? సంవత్సరం అంతా అయ్యేసరికి మీకు తెలుస్తుంది మీకు ఏ సిలబస్ పూర్తయిందో. అలాగే వస్తారు, ఉపాసన చేసుకుంటారు, పూజ చేసుకుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినప్పుడల్లా మీరు గమనించవలసింది ఏంటంటే, మీలో సువాసనలు ఏర్పడుతున్నాయా, మీలో మధువులు ఏర్పడుతున్నాయా, మీలో అద్భుతమైనటువంటి రంగులు, యాంత్రికమైనటువంటి నిర్మాణాలు ఏర్పడుతున్నాయా, మృదువైనటువంటి స్పర్శ మీకు లభిస్తోందా. ఇది అంతా కాకుండా ఒక్కొక్క పుష్పము ఒక్కొక్క విశేషమైనటువంటి మానసిక స్థితి. దీన్ని తెలుసుకోదలుచుకున్న వాళ్ళు అరవిందో మదర్ అద్భుతమైనటువంటి పుస్తకం రాసింది ఈ శక్తుల మీద, మానసిక శక్తులు పుష్పాలు ఎలా ఉపయోగించుకోవాలో దాన్ని చదువుకోవచ్చు మీరు. ఎంతవరకు వచ్చాం మనం ఇప్పుడు? మానసిక శక్తులు శబ్దాలు అని కదా. ఆ పుష్పం యొక్క శబ్దము, మల్లె పువ్వు అనగానే స్వచ్ఛత మీకు గుర్తొస్తుంది, గులాబీ పువ్వు అనగానే ప్రేమ గుర్తొస్తుంది, ఎఫెక్షన్ గుర్తొస్తుంది, పద్మము అనగానే దేవతల యొక్క ఆసనాలు గుర్తొస్తాయి. అలాగా ఒక విశేషమైనటువంటి మానసిక స్థితిలో ఆ పుష్పాలు మీకు తీసుకెళ్తాయి. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. ఇది కాకుండా అనాహతము తర్వాత విశుద్ధి, ఇది కాకుండా ఆజ్ఞాచక్రము ఓంకారం అక్కడ పనిచేస్తూ ఉంటుంది. ఇదేం చెప్తుంది విశ్వకళ్యాణం? ప్రపంచం అంతటా కూడా ఆనందమయంగా ఉంటే తప్ప నువ్వు ఆనందంగా ఉండలేవు. ఆ భావన, ఆ భావ పరంపర మంత్రపుష్పంలో చెప్పబడి ఉంటుంది. కనుక దాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ నిన్న మొదటి సూక్తము ఇంట్రొడక్షన్ అది చదువుకుందాం మనం. ధాత పురస్తాజ్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్రః తమేమం విద్వాన్ అమృతేహ భవతి నాణ్యపంధా అయనాయ విద్యతే. ఇది తప్ప ఇంకో దారి లేదు. నాణ్యపంధా అయనాయ విద్యతే, ఇది తప్ప ఇంకో దారి లేదు. దేనికి? అమృతేహ భవతి, ఈ ప్రపంచము అమృతమయంగా అవ్వాలి అంటే అదేగా మన గోల్స్, మన లక్ష్యము. అదే ఇప్పుడు మనం మనుషులకి నేర్పించేటటువంటి భావ పరంపర. అమృతత్వం ఇక్కడే సాధించవచ్చు, ఈ పృథ్వీని స్వర్గంగా మార్చవచ్చు. స్వర్గాన్ని భూమి మీద దింపటానికి గాయత్రిని నేను అందిస్తున్నాను తప్ప నువ్వు స్వర్గలోకానికి వెళ్లటానికి కాదు అని గురుదేవుని అంటూ ఉండేవారు. ఇప్పుడు కూడా మీరు ఈ ఇహని, దీనిని మీరు స్వర్గంగా మార్చుకోవాలి తప్ప స్వర్గంలోకి వెళ్లి నువ్వు చేసేది ఏముంది? అది ఎలాగో స్వర్గంగానే ఉంటుంది. కావాలంటే మనం కాస్త పాడు చేయగలం అంటే దాన్ని. అంచేత దీనిని నాణ్య పంధాయనాయ విద్యతే, ఈ అమృతత్వాన్ని, ఈ భూమిని మార్చడానికి ఇంకో దారి లేదు అన్నాడు. ఏమిటది? తమేమం వేద, దీనిని మాత్రమే తెలుసుకోండి. ఇంతకంటే అద్భుతమైనటువంటి జ్ఞానం ఏముంది? ఈ జ్ఞానాన్ని మాత్రమే తెలుసుకోండి. కింద నుంచి పైకి వెళ్లాల్సి వస్తుంది సూక్తంలో. శక్ర ప్రవిద్వాన్ ప్రశస్య తస్రహ, శక్రహ మన యొక్క మనస్సు. శక్రహ అంటే 100 క్రతువులు. ఒక్కొక్క దళం మీద ఒక్కొక్క క్రతువు చేస్తే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి వస్తే 100 యజ్ఞాలు పూర్తవుతాయి మనకి. ఈ యజ్ఞం చేయనివాడు అశ్వమేధ యజ్ఞం ఏం చేస్తాడు అన్నారు గురుదేవులు ఆయన పుస్తకంలో. అశ్వమేధ యజ్ఞాలు మాత్రం 27 జరిగిపోయాయి, ఇంద్రుడు ఒక్కడు మనకి కనిపించడం లేదు. ఆయన మాత్రము అశ్వమేధ యజ్ఞం చేసే ముందు ఈ శ్వాస, మీరు ఇంద అర్చన చేస్తున్నప్పుడు గురుదేవుల యొక్క నామావళితో 108 సార్లు చేస్తున్నారు కదా, ఈ యజ్ఞము తెలియనివాడు శక్రహ ప్రవిద్వాన్. శక్రుడు ఏం చేశాడు? ప్రకటించట, తను తెలుసుకున్నాడు. మిగతా వాళ్ళకి ప్రకటి, మీరు ఎప్పుడైతే ఈ విధానాన్ని మీరు నేర్చుకుంటారో మీరు ఖచ్చితంగా చెప్తారు ఇక్కడ ఇంత లాభాలున్నాయి, ఈ లాభాన్ని నేను పొందుతున్నాను అని. ఎలాగ మీరు ప్రకటించగలరు? మీ జీవితం వల్ల, మీ జీవితంలో వచ్చినటువంటి మార్పుల వల్ల. శక్ర ప్రవిద్వాన్, ప్రరితశ్చ తస్రహ ఏంటది ఈ జ్ఞానము సర్వరక్షాకరమైనది. చతస్రహ అనే పదానికి అర్థం ఏంటంటే సర్వరక్షాకరమైనది. అంచేత ఈ జ్ఞానం మనం ఈ మంత్రపుష్పాన్ని చదువుకోబోతున్నామే, ఈ జ్ఞానం ఎలాంటిది అంటే సర్వరక్షాకరమైనది. ఈ సర్వరక్షాకరమైనటువంటి జ్ఞానం మరి మొదట ఎవడైనా చేసి ఉండాలి కదా, లేకపోతే నువ్వు ఏ అథారిటీతో చెప్తున్నావు ఇది అందరినీ రక్షిస్తుందని. అంటే మొట్టమొదట అసలు పృథ్వీ ఈ సృష్టిని ఎలాగా రచించాలో తెలియనప్పుడు ఆ బ్రహ్మ మొట్టమొదట ఈ స్తోత్రాలను చేశాడు. మంత్రపుష్పాలను ఉన్నటువంటి ఆ భావనలను చేసుకున్నాడు. చేసి ఏం చేశాడు, పురస్తాద్ మనకంటే ముందు, అంటే ఈ సృష్టి ఏర్పడకుండే ముందువాడు ధాత అంటే బ్రహ్మ. పురస్తాద్ యమదాజహార స్తోత్రము చేసి సుఖంగా ఈ రచన చేసి నిశ్చింతగా కూర్చున్నాడు. ఇంకేమీ పర్వాలేదు, ఈ సృష్టి దానంతట అదే నడిచిపోతూ ఉంటుంది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి జ్ఞానం వల్ల ఏమొస్తుంది మీకు, బ్రహ్మ యొక్క జ్ఞానం మీకు వస్తుంది. బ్రహ్మ యొక్క జ్ఞానం అంటే ఏంటన్నమాట, సృజనాత్మకమైనటువంటి శక్తులు మీకు వస్తాయి. ఆ సృజనాత్మకమైనటువంటి శక్తుల వల్ల ఏం చేయగలుగుతారు, మీ మనస్సు ద్వారా, మీ దృఢమైనటువంటి మనస్సు ద్వారా మీ ప్రవర్తనని మీ ప్రారంభ కర్మల్ని మార్చివేసుకుని అమృతత్వాన్ని మీరు ఇక్కడే పొందగలుగుతారు. అనేక మంది చనిపోతున్నారు, వశిష్ఠుడు చనిపోలేదు, విశ్వామిత్రుడు చనిపోలేదు. ఈనాటికి కూడా 1940s లో గురుదేవులు హిమాలయాలకు వెళ్తే వాళ్ళు మాట్లాడారు. కానీ మరి నాతో ఎందుకు మాట్లాడారు, నువ్వేం మాట్లాడతావు వాళ్ళతో, నాకు ఈ తలనొప్పి ఉందండి అలా తగ్గిస్తావు అని అంటాడు. దానికోసం ఆయన హిమాలయాల నుంచి దిగి రావటం ఎందుకు, నువ్వు వాళ్ల పని ఏదైనా చేయగలిగితే మీతో మాట్లాడతాడు, కానీ ఓటు వేయిస్తే టైం వచ్చినప్పుడు మీ దగ్గరకు వస్తారు మినిస్టర్లు. లేకపోతే ఎందుకు వస్తారు మీ దగ్గరికి, మీ దగ్గర ఆ ఒక్క ఓటు ఉంది కనుక, లేకపోతే అప్పుడు రారు కదా. అలాగే మీరు వాళ్ళకి ఏదైనా ఓటు వేయగలిగితే, వాళ్ల పని మేము ఇది చేయగలము అని చెప్తే వాళ్ళు ఏవైనా మీ దగ్గరికి ప్రకటీకృతమై వాళ్లకు కావలసినటువంటి పరిస్థితులు అవి ఇవ్వగలరు. అది చతస్రహ, ఆ సర్వరక్షాకరమైనటువంటి దాన్ని. శక్రహ ప్రవిద్వాన్, ఏ మనస్సు అవుతే ఈ శత పద్మాలను, శత దళాలు అర్థమైంది కదా, శత దళాలు ఏంటో, కింద నుంచి పైకి 50, పైనుంచి కిందకి 50, మన శరీరంలో ఉన్నటువంటి కుండలిని జాగరణ ప్రాసెస్ లో ఉన్నటువంటి 100 దళాలను ఎవడవుతే చేయగలుగుతాడో వాడికి ఈ జ్ఞానము లభిస్తుంది. ఏ జ్ఞానము, అమృతత్వం. వాళ్ళు అమృతత్వమేగా, ఎవరికి, విశ్వామిత్రుడు అమృతుడు కాదా, హనుమంతుడు అమృతుడు కాదా, వీళ్ళందరూ అమృతత్వం పొందిన వాళ్ళు. ఎక్కడ ఈ లోకంలోనే, ఈ భూమి మీదే, త్రేతాయుగంలో సత్యయుగంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఆ వ్యక్తులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నారు, సాధన చేస్తూనే ఉన్నారు, చేయిస్తూనే ఉన్నారు. ఈ జ్ఞానం మీకు కావాలి అనుకుంటే మంత్రపుష్పాన్ని ఉపయోగించుకోండి. ధాత పురస్తాద్యముదాజహార శక్ర ప్రవిద్వాన్ ప్రతిశ్చతస్రహ తమేవం విద్వాన్ అమృతేహ భవతి నాణ్యపంధ అయనాయ విద్యతే. ఇంకా ఇది ఇంట్రొడక్షన్ ఇచ్చాడు, దానికోసం ఇది చేస్తున్నామని ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు. ఏం చెయ్యాలి మీరు, సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవం అక్షరం పరమం పదం. అక్షరమైనటువంటి పరమమైనటువంటి పదాన్ని పట్టుకోండి ముందు. మొత్తం మనం చదువు యూనివర్సిటీ ఏంటంటే నీళ్లు పడుతున్నాయా, మొత్తం ఎడ్యుకేషన్ ఎందుకు చదువుతున్నావు అంటే 2.5 అక్షరాలు పట్టుకోవడానికి. పిహెచ్డి వచ్చిన తర్వాత ఇంకేం చదవరు కదా. లేదు మీరు ఎంఏ ఎందుకు చదువుతున్నారు, 2 అక్షరాలు కావాలి మీకు. బిఏ ఎందుకు చదువుతున్నారు, 2 అక్షరాలు కావాలి. ఆ అక్షరాలే కావాలి మీకు. కానీ అక్షరాల వెనకాతల భావన మీకు తెలుసు, 2 అక్షరాలే కాదు మీరు పట్టుకునేది. ఆ బిఏ అనేటువంటి అక్షరం గాని ఎంఏ అనేటువంటి అక్షరం గాని ఎప్పుడు వస్తుంది మీకు, ముందు 12 ఏళ్లు ఓటర్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివాక బిఏ అనేటువంటి 2 అక్షరాలు చదవటానికి మీకు 3 ఏళ్లు టైం ఇస్తాడు. ఆ 3 ఏళ్లలో ఎన్నిసార్లు మార్చి సెప్టెంబర్ చేసుకుంటాము. మరి ఓంకారం అనేటువంటి పదానికి మీరు ఎంత టైం ఇవ్వాలి, దాన్ని అర్థం చేసుకోండి. అది ఓ మనిస్తే వచ్చేది కానీ వస్తుంది. మామూలు విద్యకి అమృతత్వ విద్యకి తేడా ఏంటంటే, మామూలు విద్య బిఏ బిఏ అంటే రాదు, కానీ ఓంకారం ఓం అంటే వస్తుంది. కానీ అంత టైం పడుతుంది అది. ఆ జ్ఞానాన్ని మీ ఇంద్రియాలు వశం చేసుకోవాలి, మీ ఏడు శరీరాలు మీకు తెలియాలి, ఆ ఏడు శరీరాల యొక్క పనికొచ్చేటటువంటి ఇంద్రియ విన్యాసం మీకు తెలియాలి. ఇవంతా తెలియటానికే మనం పొద్దున్న పతంజలి యోగ సూత్రాలు చదువుతున్నాం. కానీ ఆ చదవటానికి కావలసినటువంటి జ్ఞానము, ఆ చదవటానికి కావలసినటువంటి శక్తి, దానికి కావలసినటువంటి సంతులన, దానికి కావలసినటువంటి వైరాగ్యము, దానికి కావలసినటువంటి బుద్ధి, ఇవన్నీ కూడా ఇస్తుంది. అదే అక్కడ చెప్తాడు, అక్షరం పరమం పదం. ఆ అక్షరమైనటువంటి పరమమైనటువంటి పదాన్ని పట్టుకోండి. ఆర్గనైజేషన్ పేరు విని ఉంటారు మీరు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో దానికి సంబంధించిన ఎండిడిఎం ఎక్స్ఐజెడ్ రకరకాల డిగ్రీలు ఉన్నటువంటి డాక్టర్ ఒకతను రెండేళ్ల కిందటే హిందూ పేపర్లో ప్రకటన ఇచ్చాడు. పిల్లలు పుట్టినటువంటి దంపతులు, డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు వీళ్ళకి పిల్లలు పుట్టరు, అసంభవం వీళ్ళకి పిల్లలు పుట్టడం మెడికల్ నాలెడ్జ్ ప్రకారం. వాళ్ళు 7 నెలల పాటు ఓంకార ఉపాసన చేశారు, 80%కి పిల్లలు పుట్టారు. మిగతా వాళ్ళు 7 మంత్స్గా చేసింది, మిగతా వాళ్ళు కంటిన్యూ చేస్తే ఏమై ఉండేది. ఆ అక్షరం పరమం పదం, ఆ పదం యొక్క శక్తి మీకు అర్థం కావటం లేదు డాక్టర్లు చెప్తున్నా. డాక్టర్లకు కూడా ఎందుకో ఇంత చేసినా బురకెక్కటం లే. అదే మాయా ఏమో, దాన్నే మనం ఏం చెప్తాం, యోగ పతంజలి యోగ శాస్త్రంలో క్లేశము చిత్త వృత్తులు. ఆ నిద్ర, ఘోరమైనటువంటి నిద్ర ఏం చేస్తుందంటే కంటి ముందు కనిపిస్తా అక్షరం పరమం పదం ఈ ఓంకారాన్ని మీరు దింపుకోవాలి. దింపుకుని ఏమి మనస్సులో అదే ఉండాలి. ఉండాలి అన్నదానికి ఏం చెప్తున్నాడు, సహస్ర శీర్షం దేవం. సహస్రం ఎక్కడుంది, ఆజ్ఞాచక్రం వరకు చెప్పుకున్నాం కదా, దానిపైన సహస్రం ఉంది. మీ బుద్ధిలో ఈ ఓంకారం యొక్క తరంగాలు దిగాలి, దిగితే మీ జీవితాలు మారిపోతాయి గ్యారంటీగా. మారకపోవటం అంటూ ఏమి ఉండదు, అక్కడ అసలు కరెంటు వస్తే లైట్ ఎలా వెలుగుతుందో బుర్రలో ఉన్నటువంటి ఆ అణువులు, కోట్లాను కోట్ల సెల్స్ ఉన్నాయి, న్యూరాన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా ఆ అకల్ట్ అనాటమీ గురించి మనం క్లాసులు తీసుకోగలిగితే చెప్తున్నా కదా, చాలా చెప్పాలని ఉంటుంది, వీలు దొరకటంలే. కానీ ఎంత తెలుసుకోవాలో మీకు సిలబస్ తెలిస్తే మీరే అడగొచ్చు, మీరే ఆ పుస్తకాలు చదువుకోవచ్చు. ఆ హ్యూమన్ ఎనాటమీలో, బ్రెయిన్ సెల్స్ లో భగవద్గీత యొక్క క్లీన్ బీజ సాధనలో చెప్పాను నేను మీకు, 3 రకాలైనట్టుగా శరీరాన్ని పెట్టుకోండి అని చెప్తాడు. నేంటది, సమంకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిర. ఇంకొక శరీరాన్ని ఇలా పెట్టు కూర్చోటం అని కాదు, కూర్చున్న తర్వాత ఎప్పుడైతే మీరు ఓం అంటారు, మొట్టమొదట తరంగాలు ఒక్కసారి మీరు 3 సార్లు మళ్ళా ఓంకారం అంటూ ఓం అంటున్నప్పుడు ఏమవుతుందో అబ్జర్వ్ చేసుకోండి. మీ శరీరంలో శిరస్సు కరెక్ట్ గా పెట్టుకోండి, ఇది కొంచెం భుజాలు వెనక్కి వెళ్ళాలి, వెన్నుపూస మూలాధారం మీద. ఇప్పుడు కోట హ్యాంగ్ చేస్తామే, అలా హ్యాంగ్ చేసామనుకోండి శరీరాన్ని, ఈ ఏమంటారు, ఈ షోల్డర్ బ్లేడ్స్ మీద, దీని మీద హ్యాంగ్ చేశారు మీరు, అలాగే రిలాక్స్డ్ గా కూర్చుని కదపకుండా లూజ్ గా టచ్ లో ఉంచుకోండి. చూడండి పెదవుల మీద మీకు వైబ్రేషన్స్ వస్తాయి, కదపకండి పెదవుల్ని, ఓపెన్ చేయకండి. తగిలి తగలకుండా కనుక పెదవులు ఉండి అన్నారు అనుకోండి, చూడండి ఏమవుతుందో. పెదవుల దగ్గర ఆ స్పర్శ కొంతమందికైనా తెలిసింది, ఎవరికి తెలిసింది? అర్థమైంది కదా, మళ్ళీ ట్రై చేయండి. అర్థమైందా మీకు? అది చిన్న ట్రిక్ అంతే, అది దాన్ని అర్థం చేసుకోండి. సహస్ర శీర్షం దేవం అంటే ఏంటో అర్థం అవుతుంది మీకు. పెదవులు తడి చేసుకున్నారు కదా అనకుండా కొంచెం తెరిచి స్పర్శ ఉంటూ అదురుతుంది. ఆ అదురుని ఎక్కువ చేసుకోండి, మూడు సార్లు చేద్దాం. తెలియకపోతే ఆపండి, నేర్చుకోండి అది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండేటటువంటి మొత్తం ప్రాంతాల్లో మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఉన్నాయి. ఆయుర్వేదం చాలా స్పష్టంగా చెప్తుందని ఎప్పుడైనా మహేష్ యోగి వేద విజ్ఞాన ఛానల్ మనం ఇక్కడ పెట్టించుకోగలిగితే, మరి అది తప్ప మిగతా అన్ని చెత్త ఇస్తున్నాడు. చాలా స్పష్టంగా ప్రొఫెసర్ టానీ నాడర్ అని ఎండిడిఎం జపాన్ యూనివర్సిటీలో పెద్ద ఫిజియాలజిస్ట్, శరీర నిర్మాణ శాస్త్రవేత్త, దాన్ని పట్టాడు. మన వేదాలలో ఈ లిప్స్ లో మొత్తం ఉంది మీకు ఏమంటారు దాన్ని, ప్రకంపనలు తెలిసాయి కదా. ఆ ప్రకంపనలు ఎక్కడ తగిలాయో దాన్ని బట్టి మీ శరీరంలో ఎక్కడ రోగం ఉందో మీకే తెలుస్తుంది. అది సెట్ చేస్తుంది ఓంకారం, మీరేం చేయక్కర్లే, అది ఆటోమేటిక్ గా సెట్ చేస్తుంది. మీరు ఒకసారి రెండుసార్లు అంటే వెళ్ళాము, మందులు ఎలాగైతే రోజుకి నాలుగు సార్లు ఐదు సార్లు అనుకుంటాం, మీరు ఇలా డోసేజ్ పెంచుకోవాలని ఎంతవరకు తగ్గేంతవరకు, అంతకంటే ఇంకో దారి ఏం లేదు. అది ఎంత డోసేజీ? 21 times ఒక సెట్టింగ్ చొప్పున నాలుగు డోసులు ఇమ్మంటాడు వివేకానంద అయితే, సంధ్యా సమయాలలో రెండు, కరెక్ట్ గా మధ్యాహ్నం 12 గంటలకి, రాత్రి 12 గంటలకి. మరి నాకు మాత్రం నేను ఎంత ట్రై చేసినా రాత్రి 12 గంటలకి సెట్ చేసుకోలేకపోతున్నా. మీరు సెట్ చేసుకోగలరేమో చూసుకోండి. ఏం చేయాలి ఇప్పుడు? సహస్ర శీర్షం దేవం, ఇక్కడున్నటువంటి వైబ్రేషన్స్ ముందు ఇక్కడ బయటపడతాయి, వాక్ శక్తి ద్వారా బయటకు వస్తాయి. అంచేత సహస్రార సిద్ధి మంత్ర సిద్ధి రెండు ఒకటే అంటాం. ఇక్కడ మీకు ఆ ప్రకంపనలు అసలు తమాషాగా ఉంటాయి. అసలు అది ఒకసారి ఆ గిలిగింతలు పెట్టినట్టయి అసలు మీ పదాలు విప్పేయాల్సి వస్తుంది. ఆ స్థితి రావాలి, అప్పులకింత రావాలి. దాని తర్వాత ఇంకా చాలా ముద్రలు ఉన్నాయి, దాని గురించి మనం తర్వాత చదువుకుందాం. కానీ ఇప్పుడు ఓంకారంలో మంత్ర పుష్ప సాధనలో ఇక్కడ చేసే ఓంకారం ఒకలా చేస్తున్నాం మనం. ఇంటికి వెళ్ళాక ఎలా చేయాలి? మీరు ఇప్పుడు చెప్పినట్టు చేయాలి. ఇక్కడ మాత్రం మనే చేస్తాం, ఇక్కడ దింపుకుంటాం, డౌన్లోడ్ చేసుకుంటాం, అక్కడికి వెళ్ళాక దాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. తేడా అది అంచేత ఓం ఆవు మా రెండు ఒకటే, కానీ తేడా ఉంది రెండిట్లోనూ. ఓం అనేది కింద దింపుకునేది, మీరు బయట ప్రపంచంలో దాన్ని విశదీకరిస్తున్నారు. లేకపోతే అక్కడ ఏం చెప్పాడు? ప్రతిశస్త తస్యం చక్ర ప్రవిద్వాన్, ప్రవిద్వాన్ అంటే ప్రకటీకరించను. అలాగే మీరు ఓం అనేటటువంటి అక్షరాన్ని ప్రకటీకరిస్తున్నారు మీరు, దాన్ని అర్థం చేసుకోండి. మళ్ళా సహస్ర శీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం, ఈ ప్రకటీకరించినటువంటి దాన్ని విశ్వాక్షం అక్షము అంటే యాక్సిస్ అనే అర్థం కూడా ఉంది. ఆ యాక్సిస్ అనేటటువంటి అర్థాన్ని ప్రస్తుతం నేను మీకు చెప్పలేను, అది మీకే అర్థం అవుతుంది. అది ఎలాగా ప్రపంచం యొక్క యాక్సిస్ అయిందో, చెప్పేది ఏముందది యాక్సిస్ అంటే దేని చుట్టూ అది తిరుగుతోందో. అంచేత ఈ ఓం అనే దాని మీద విశ్వాక్షం, ఈ ప్రపంచం అంతా కూడా యాక్సిస్ అయి తిరుగుతోంది. ఎలా తిరుగుతోందో అన్నది మీరు ఉచ్చారణ చేసి చూస్తూ ఉంటే మీ జీవితాలు ఆ ఓంకారం మీద ఎలాగ తిరుగుతున్నాయో మీకు అర్థమవుతుంది. విశ్వ శంభవం, ఇది మీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఈ విశ్వం అంతా శంభవం, శాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు అందుకోసం చేయమని కదా ఇదంతా చెప్తున్నాను. మీ సమస్యలు తీరుతాయి దీంతో. ఇంచేత న్యాచురల్ గా ప్రపంచ మన ఇంద్రియాలు మన శక్తులు ఇవంతా కూడా ఈ లిప్స్ మీద ఉన్నాయి. ఇప్పుడు ఆయుర్వేదంలో చెప్తున్నా కదా, మన దగ్గర ఏంటంటే ఈ చెత్త అంతా పెడతాడు కాని, నేను ఎన్నిసార్లు అతను రిక్వెస్ట్ చేశాను, నేను మరి కాలనీ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే అందరూ కలిసి వాడిని మీ కేబుల్ నెట్వర్క్ అయినా తీయించేస్తాం, లేకపోతే మాకు మహర్షి వేద ఛానల్ అయినా కావాలి అని అడిగితే అందులో చూపిస్తున్నాడు ఇదంతా కూడా ఎలాగా మీ పెదవులలో మొత్తం ఉందని. అంచేత ఆ రాముడు కాని కృష్ణుడు కాని నోరు తెరిస్తే ఆ నోటి మధ్యలో బ్రహ్మాండం అంతా కనిపిస్తుంది. మీకు ఉంది మీనియేచర్లలో, అది ఒక కృష్ణుడికే కాదు, కృష్ణుడి యొక్క మానవ శరీరము, మీ శరీరాలు అదే మానవ శరీరాలు, మనం ఉపయోగించుకోవటం లేదు, ఆయన ఉపయోగించుకున్నాడు. విశ్వ శంభవం ఎప్పుడైతే మీరు ఇక్కడ ఈ ప్రకంపనలు తెచ్చుకుంటారు, మీ యొక్క రోగాలు ఎలా పోతాయో మీరు చూసుకోండి. అథారిటీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, పిల్లలు పుట్టరు అని సైంటిఫిక్ గా నిరూపించారు వాళ్ళు. ఈ దంపతులకి ఇంకా పిల్లలు పుట్టరు అని పుట్టినటువంటి వాళ్ల చేత ఇది చేయించారు. ఇక్కడ వైబ్రేషన్స్ మీకు ఫీల్ అవ్వాలి, అది తమాషా పులకింత వస్తుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అది కొంచెం చూసుకోవాలంటే అది మీరు ఆ పెదవులు కదలి కలిసే కలవకుండా ఉంటే. అది కనుక వస్తే పిల్లలు పుట్టవానికి పిల్లలు పుడితే ప్రపంచాన్ని ఎందుకు మార్చలేదు? అది మీకున్నటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ ఎందుకు మార్చలేదు? అది చేసి చూడండి, వాళ్ళంతా అథారిటీతో చెప్తున్నప్పుడు. కానీ డోస్ పెంచాలి. ఒకసారి రెండు సార్లు చేశాను మాస్టర్, ఏమైపోతుందంటే కుదరదు. మీకు ఎంత డోస్ కావాలో నాకు తెలియదు. ఋషులు ప్రిస్క్రైబ్ చేసినటువంటి మినిమం డోస్ ఏంటంటే 4 sittings 21 times. 21 సార్లు చేయాలి ఎప్పుడు కూర్చున్నా, కనీసం 4 సార్లు అది మినిమం. మినిమం డోస్ మనకు సరిపోదని నాకు బాగా నమ్మకం. అంచేత సెట్టింగ్స్ లో పెంచుకుంటూ ఉండటమే. ఒక సెట్టింగ్ లో 21 సార్లు కాకుండా 42 సార్లు చేసుకోండి. అంతకంటే మనం చేసే ఘనకార్యాలు ఏముంది? టీవీ చూస్తూ చేసుకోవచ్చు, ఏదైనా చేస్తూ చేసుకోవచ్చు. ఆ ఓంకారం యొక్క అదృష్టం పాపం. అంచేత సహస్ర శీరిషం దేవం విశ్వాక్షం విశ్వశంభవం విశ్వం నారాయణం దేవం. నారాయణ శక్తి అంటే బయోకెమిస్ట్ అని చెప్పాను కదా, జీవ విజ్ఞానం అని చెప్పాను కదా, ఆ నారాయణ తత్వం మీద ఈ ఓంకారం యొక్క ఎఫెక్ట్ పడుతుంది. అక్షరం పరమం పదం అంచేత ఓంకార ఉపాసన యొక్క స్టార్టింగ్ పాయింట్ ఇవాళ కాపుదాం. ఈసారి 21 సార్లు మీరు చేసేటటువంటి ఓంకారం సాయంత్రం పూట మాత్రము మనము ఆ పెదవుల మీద ప్రతిస్పందన వచ్చేటట్టు చేసుకుందాం. చేయకూడదు ఇక్కడ, కానీ మీకు అది తెలుసుకోకపోతే ఇంటి దగ్గర చేయలేరు. దేవాలయాలలో ఇళ్ల దగ్గర అవి రెండు ఓంకారాలు. కానీ ప్రాక్టీస్ కోసం ఇక్కడ చేస్తున్నా. ఇవాళ చేశాం కదా, మీకు అలవాటైపోయి ఆ పెదవుల మీద మీరు ఆ స్పందన పట్టుకోగలిగితే ఇంక ఇక్కడ ఆపేద్దాం. సరేనా? చేద్దాం. పెదవుల్ని లూజ్ గా ఉంచుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి తెలిసింది, ఇంకా కొంతమంది తెలియటం లేదు. ప్రాక్టీస్ చేయండి అంతే. ఒకసారి ఆపండి, గాలి పీల్చుకోండి.